ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులు, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు లోకోపకారకంగా శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని అనుగ్రహించారు. మనం యోగశాస్త్రమని, బ్రహ్మ విద్యని, ఉపనిషత్తని దేన్నైతే అంటే భగవద్గీతని కీర్తిస్తుంటామో, ఆ భగవద్గీతలో ఉన్న విషయాలని చాలా చక్కగా సరళంగా స్వామి తెలియజేస్తూ ఉన్నారు. నిజానికి ఈ భగవద్గీతకి వేల కొలది వ్యాఖ్యానాలు అనేక భాషల్లో వచ్చాయి. దానిలో చాలా గుహ్యమైనటువంటి వేద అంతరహస్యాలు ఉన్నాయి. కానీ మరపోటి సామాన్యులకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమయ్యి ఓహో ఇదేనేమో అని అనుకుంటాం. కాదు, మహానుభావులైనటువంటి వారు తాము అర్థం చేసుకొని మనకి చెప్పేటువంటి ఉపదేశ విధానం వేరేగా ఉంటుంది. ఆ మహోపకారాన్ని మనకి అందిస్తున్న వారు శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు. నిన్నటి వరకు మనం 47 పఠన భాగాలు చెప్పుకున్నాం. ఈవేళ 48వ భాగం ప్రారంభం. అంటే 714వ ప్రశ్నకి సమాధానం స్వామివారు అనుగ్రహిస్తారు. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ సంభాషించుకుంటుంటే ఆ సంభాషణను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో శిష్యుడు ప్రయత్నం చేసి అది సరిగ్గా జీర్ణం కాక గురువుగారి ద్వారా అనేక విషయాలని తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ స్వర్గము, ఆత్మ ఇవి ఏమిటి, నరకము, ఈ అనేక రకాల జన్మలు, ఆత్మ, ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉందని అడిగిన దానికి చక్కగా స్వామివారు తగిన రీతిలో సమాధానాలని అనుగ్రహిస్తూ వచ్చారు. 714వ ప్రశ్నలో స్వామి అని అంటూ శిష్యుడు ఇలా ప్రార్థిస్తూ విషయం తెలుసుకుంటూ ఉన్నాడు. అడిగాను రామానుజదాస దాసోహం స్వామి దా కూర్చో. అడిగాను నిన్న మహారాజులందరూ అర్జునుడి భయంతో పారిపోయినాడు అని అనుకుంటారా, కొందరైనా అర్జునుని విషయం గ్రహిస్తారంటారా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది అలా కూడా అనుకుంటారు, రెండిటికి అవకాశం ఉంది కదా పరిస్థితి అన్నారు స్వామివారు. ఇక 714వ ప్రశ్న కొనసాగిస్తూ అడిగాను, మరి అయితే నిజంగా అలాంటి భావాలు కలిగినా వాటిని అణిచివేయక తప్పదా? సమాధానం చెబుతాను విను. ప్రసిద్ధిని పొందిన తర్వాత అన్ని వేళలా అందరూ తమ తమ భావాలన్నింటినీ ప్రదర్శింప సాధ్యం కాదు. ఎందుకంటే హాయిగా రోడ్డు మీద పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళాలనే కోరిక చాలామంది అధికారులకి, నాయకులకి, నటులకి ఉంటుంది. కానీ సాధ్యం కానే కాదు. దానిని వాళ్ళు ఏం చేస్తారు? అణుచుకోవాల్సిందే. ఎందుకని అంటే వాళ్ళు సామాన్యంలో వచ్చి కలిస్తే బో అదో పెద్ద గందరగోళం. మళ్ళీ సామాన్యులకే అలాంటివి సాధ్యమవుతాయి. మరి అర్జునుడు సూర్యుడు కాకపోయినవాడు అతడికి ఏ భావాలున్నాయి? వేటి వలన అతడు యుద్ధం నుండి వెనుతిరుగుతాడు అని ఎవరూ పట్టించుకోరు. శూరుడే అయినా విరాటుడు ద్రుపదుడు వంటి వారిలా విరోధం లేకపోయినా ఏ భావాన్నైనా ప్రదర్శించవచ్చు. కానీ విరోధమున్న వారి దగ్గర కరుణ కృప వంటివి ప్రదర్శిస్తే తన భయాన్ని బయటికి చెప్పుకోలేక ఇలాంటి వేషాలు వేస్తున్నాడు అని అంటారు. అవునా? అడిగాను అడిగాను. నిజమే, పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు ఎక్కడ గౌరవంగా చూడబడతారో అక్కడే చులకనగా చూడబడితే కష్టమేన స్వామి. అంతతో ఆగదంటున్నాడు పరమాత్మ. మరి ఈ శ్లోకాన్ని చూడు. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతః తవ సామర్థ్యం తతో దుఃఖతరన్నుకిం. మరొక్కసారి. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతః తవ సామర్థ్యం తతో దుఃఖాంతరన్నుకిం. తవ అహితాః తవ సామర్థ్యం నిందంతః బహూన్ అవాచ్య వాదాంచ వదిష్యంతి తతః దుఃఖతరం కిన్ను. అంటే నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ అనరాని మాటలు అంటుంటారు, అంతకంటే ఇంకో దుఃఖం నీకుంటుందే? అడిగానండి. ఉండదు ఉండదు, లేదు, ఆ మాట నిజమే స్వామి. అహితాహ అంటే నీ శత్రువులు అంటూ కృష్ణుడు ప్రత్యేకించి అది వరకు వారు చేసిన అపకారాన్ని గుర్తు చేశాడు. మళ్ళా ఏం చేయబోతున్నాడో చెప్పాడు. భీష్మద్రోణులు ఇంకా పెద్దలున్నారు, వాళ్ళు గౌరవనీయులు కదా అని సహించవచ్చేమో, కానీ తన వంటి శూరులు కానీ కర్ణ దుర్యోధనాదుల మాటలు విని అర్జునుడు సహించగలడా? లేడు, సహించలేడు, నిజమే. అందుకే శ్లోకంలో ఏముంది, దుఃఖతరన్నుకిం అన్నారు కృష్ణ పరమాత్మ కదా. తరపు ప్రత్యయం అంటారు దీన్ని. దుఃఖం అనే జాతి శబ్దంతో తమాషాగా కలిసి ప్రబల తరం అనే తరం అనే తరపు ప్రత్యయం వస్తుందన్నమాట. ఇది అర్థం వచ్చేట్లుగా ప్రాతికూల్య విషయాలన్నింటినీ సముచ్చయంగా సూచించేస్తుంది. అడిగాను దాసోహం. చాలా చక్కగా చెప్పారు, నిజమే. అర్జునుడు దేశదిమ్మరేమీ కాడు, ప్రపంచాన్ని మరచిన సమాధినిష్ఠుడూ కాదు. అలా అయితే దుఃఖం ప్రసక్తే రాదు. శత్రువులు తక్కువ చేసి మాట్లాడితే మాటలని అతడు సహించగలుగుతాడా? సహించలేడు కదా స్వామి. ఒళ్ళు మండిపోతుంది, ఒక్కోసారి వారి మీద పడిపోతాడు, వాళ్ళ మీద విరుసుకుపడతాడు. అప్పటిక ముందు వెనగలుగు ధర్మాధర్మాలు ఏమీ కనపడవు. దుఃఖం వలన కలిగిన ఆవేశమే ఉంటుంది. అలాంటి ఆవేశంతో చేసిన యుద్ధం ధర్మబద్ధమై తీరాలని పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడింక కృష్ణుడు ఆదుకోలేడు కదా. ఏ పాపాలైతే తన మీద పడతాయని యుద్ధం మానేయబోతున్నాడో ఆ పాపాలు రానే వస్తాయి, మీద పడనే పడతాయి. అబ్బా, దుఃఖతరం అనే ఒక్క పదప్రయోగంలో ఎన్ని చెప్పాడు స్వామి విశేషాలు, ఆశ్చర్యంగా ఉంది. అవును మరి, అందుచేతనే నాయన శూరుడైన వాడికి శత్రువుల చేత తాను చంపబడమైనా శత్రువులను తాను చంపినా శ్రేయస్సే. అంతేకాదు, ఏ భీష్మాదులను నువ్వు గౌరవిస్తున్నావో వారికి శ్రేయస్సుని చేకూర్చిన వాడు అవుతావు అంటున్నాడు తర్వాత శ్లోకంలో. ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడో చూస్తావా? మరి ఆ శ్లోకం చదవమంటావా? 37వ శ్లోకం మరి ఇది, 2వ అధ్యాయంలో. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. మరొక్కసారి. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. దీని కూడా అన్వయం మొదట తెలుసుకుంటూ ఉండాలి. కౌంతేయ, అతో వా స్వర్గం ప్రాప్స్యసే, జిత్వా మహీం భోక్ష్యసే, తస్మాత్ యుద్ధాయ కృత నిశ్చయ ఉత్తిష్ట. ఇది అంటే అర్జున, యుద్ధంలో మరణించావా స్వర్గం పొందుతావు, జయించావా గో ఈ రాజ్యాన్ని పొందుతావు, ఏదైనా ఒకటేగా, మరి యుద్ధానికి సిద్ధపడు. అడియను అదేమిటండి, స్వర్గాన్ని పొందడం రాజ్యాన్ని పొందడం ఈ రెండు ఒకటేనంటారా? అయ్యో, ఇదివరకు చెప్పుకున్నాం స్వర్గం అంటే మోక్షమనే అర్థాన్ని తీసుకున్నా, స్వర్గమనే అర్థాన్ని తీసుకున్నా కర్తవ్య నిర్వహణ అనేది క్రమంగా మోక్షానికే, అంటే మోక్షానికే దారితీస్తుంది. రాజ్యభోగం కూడా కర్తవ్య నిర్వహణ వలననే వచ్చింది, కనుక అదిన్నీ మోక్షానికే దారితీస్తుంది. అడియన్, ఇలా మోక్షాన్ని సాధించి పెట్టే యుద్ధం చేయడానికి ఒక క్రమమైనా ఉంటుందా? ఎలా యుద్ధం చేసినా మోక్షం వచ్చేస్తుందా స్వామి? భలే భలే ప్రశ్న వేస్తున్నావు. ఇదొక అర్జునుడు భారత సంగ్రామం సందర్భాలకే కాదు, మనందరి నిత్య జీవితాలకి సంబంధించిన ప్రశ్న. మనందరం మన కర్తవ్యాలని భర్తగా, భార్యగా, కుమారుడుగా, తల్లిదండ్రులుగా, అధికారులుగా, సేవకులుగా, వ్యాపారస్తులుగా, ఉపన్యాసకులుగా నిర్వహిస్తూనే ఉన్నాం. ఆ కర్తవ్య నిర్వహణని ఎలా చేసినా మోక్షం వస్తుందా, లేక ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేస్తేనే వస్తుందా? మరి ఈ విషయం 38వ శ్లోకం నుంచి వివరించబడుతుంది, గమనిద్దామా మనం. అడియన్, అలాగే స్వామి అంటూ స్వామివారు తమ గ్రంథంలో 25వ భాగాన్ని ముగించి 26వ భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. 721వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభం. యుద్ధం చేయనన్నాడు కానీ స్వామి, అర్జునుడు యుద్ధం ఎలా చేస్తే మోక్షం వస్తుందని అసలు అడిగాడా? అడగకుండానే కృష్ణుడు చెప్పేస్తున్నాడే. భలే భలే భలే, అదేమిటయ్యా మళ్ళీ నువ్వు మొదటికొచ్చేసావు? ఈ 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ విషయాన్ని మనం చర్చించాం కదూ. 1వ అధ్యాయంలో చేయనని మాత్రమే చెప్పాడు, కానీ 2వ అధ్యాయం మొదట్లో కార్పణ్యదోషోపహత స్వభావ నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ అనే శ్లోకాలని, ప్రశ్నలని గుర్తు తెచ్చుకుంటే నీకు అనుమానం రానే రాదు. దుఃఖమనేది లేని స్థితి అంటే కేవలం సుఖమనే స్థితిని కోరుకుంటున్నాడు అర్జునుడు, దానినేగా మోక్షం అంటారు. అడియన్, కేవల సుఖం అంటే మీరు ముక్తిర్మోక్షో మహానంద అని చెప్పారు కదా, ఆ మహానందమైన స్వామి? అదే, అవును, దుఃఖలేశం కూడా లేకపోతే దానిని మహానందం అంటారనే కదా చెప్పుకున్నాం గతంలో. అడియన్, పట్టిక పంచదార గడ్డలో తీయదనంలా ఉంటుంది, అంతేనా స్వామి? అందులోని తీయదనానికి అనుభవిస్తున్న కొద్దీ పెరగడం అనే గుణం ఉంటుంది, మన్నించాలి. అందులోని తీయదనానికి అనుభవిస్తున్న కొద్దీ పెరగడం అనే గుణం ఉండదు. కాసేపు అవగానే అది కాస్త ముఖం మొత్తుతుంది. ఒక అరగంట తింటాం, గంటసేపు తింటాం, 2-3 గంటల సేపు ఆ పటికి బెల్లమే తినగలుగుతామా? అట్లాగనే ఈ స్వర్గసుఖాలు కూడా అంతే. కానీ ఈ మోక్షం అనే దానిలో కాలం గడుస్తున్న కొద్దీ సుఖానుభవం పెరుగుతూనే ఉంటుంది, కానీ ఆగదు. అందుకే దానిని అద్భుతం అని కూడా అంటారు. అపూర్వమైన ఆశ్చర్య ఆనందాలు కలిగిస్తుంది, అంటే అంతకుముందు అనుభవించిన దానికన్నా కొత్తదనం ఉంటుంది. అడియన్, అర్థమైంది. అలాంటి మోక్షాన్ని అపేక్షించేవాడు ఎలా యుద్ధం చేయాలో చెప్తున్నాడు 38వ శ్లోకంలో కృష్ణుడు. అవునా స్వామి? అవును. అర్జునుడి విషయంలో ఈ సందర్భంలో యుద్ధం అంతే, మిగిలిన వారి విషయంలో మిగిలిన సందర్భాలలో వారు చేసే కర్మలు, ముముక్షువైన వాడు ఆయా కర్మల్ని ఎలా చేయాలి అనేది ఇంకా ప్రారంభం అవుతుందన్నమాట. అడియన్, ఇంతవరకు ఆత్మనిత్యము దేహం అనిత్యము అని చెప్పుకు వస్తూ ఉన్నట్టుండి ఒక్కసారి సడన్గా కర్మలు ఎలా చెయ్యాలో చెప్పడం ఏమిటి అని శిష్యుడు అడిగిన దానికి స్వామివారు సమాధానాన్ని రేపటి రోజున చెప్పిన విషయాన్ని గ్రహిద్దాం. అంటే నేటికి 725వ ప్రశ్నతో ఈనాటి 48వ భాగాన్ని ముగిస్తూ ఇంత చక్కటి వ్యాఖ్యానాన్ని సరళంగా అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ, అలాగనే వింటున్నటువంటి భక్త జనావళికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు నిండుగా ఉండాలి అని తెలియజేసుకుంటూ, అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్వారు, హైదరాబాదు.